ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
నాన్నమ్మ, నాన్నమ్మ, రేపు గణేష్ చతుర్థి అంట కదా నాన్నమ్మ, మాకు సెలవు ఇచ్చారు. అసలు గణేష్ చతుర్థి అంటే ఏమిటి నాన్నమ్మ?
గీతా, నీకు నేను తర్వాత చెప్తానమ్మా, ఇప్పుడు నాకు పని ఉంది. గణేష్ చతుర్థిలో వాడే 21 పత్రాలు తీసుకురావడానికి వెళ్ళాలి.
నాన్నమ్మ, అసలు గణేష్ చతుర్థి అంటే ఏమిటి? ఆ గణేష్ చతుర్థిలో వాడే 21 పత్రాలేంటి? నాన్నమ్మ, నాకు ముందు ఇదంతా చెప్పు, తర్వాత నేను కూడా నీతో వస్తా పత్రాలు తీసుకురావడానికి.
సరేనమ్మా, చెబుతా విను. దేశవ్యాప్తంగా భాద్రపద శుక్ల చతుర్థి నాడు జరుపుకునే పండుగ గణేష్ చతుర్థి. కొన్ని ప్రాంతాలలో వినాయక చవితి అని కూడా అంటారు. విఘ్నాలన్నింటినీ తొలగించి ఆశీస్సులు కురిపించాలని ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి రకరకాల పూలు ఆకులతో అలంకరించి 10 రోజుల పాటు పూజించి 10వ నాడు నీటిలో నిమజ్జనం చేస్తారు. ఇది అనాదిగా పాటిస్తున్న ఆచారం.
మరి నాన్నమ్మ, గణేష్ చతుర్థిలో 21 పత్రాలు వాడతారన్నావు కదా, ఆ 21 పత్రాలు వాడటం దేనికి?
అప్పటి కాలంలో ప్రజలు బావి, చెరువు, కాలువ లేదా సరస్సులో నీళ్లు తాగేవారు. పూజకు ఉపయోగించే ఆకులు, పువ్వులు, కాయలకు ఔషధ గుణాలుంటాయి. కనుక ప్రజలందరూ వినాయకుణ్ణి వాటితో పాటు నిమజ్జనం చేస్తే నీరు శుద్ధి పొందుతాయని సదుద్దేశంతో ఆచారాన్ని పాటించేవారు. అంతేకాకుండా వర్షాకాలం అప్పటికే మొదలై వాన నీరు, ప్రవాహాల ద్వారా కొత్త నీరు కూడా చేరి నీరు కొంత అశుభ్రం అవుతుంది. ఔషధ గుణాలు కలిగిన వృక్ష భాగాలు వేయడం వల్ల నీరు పరిశుభ్రం అవుతుంది.
మరి నాన్నమ్మ, ఆ 21 రకాల పత్రాలేంటి?
ఆ 21 రకాల పత్రాలేంటంటే మాచీ పత్రం, బృహతి పత్రం, బిల్వ పత్రం, దూర్వా పత్రం, దతురా పత్రం, బదిరీ పత్రం, అపమర్గ పత్రం, తులసీ పత్రం, చూటపత్రం, కరవీర పత్రం, విష్ణుక్రాంత పత్రం, దాదిమ్మ పత్రం, దేవదారు పత్రం, మరువక పత్రం, సింధువర పత్రం, జాజి పత్రం, గందకీ పత్రం, షమీ పత్రం, అశ్వతా పత్రం, అర్జునా పత్రం, ఆర్క పత్రం. ఇవన్నీ ఈ పత్రాల యొక్క సంస్కృత నామాలు.
అయితే నాన్నమ్మ, మరి వాటి తెలుగు పేర్లు మరియు వాటికి ఔషధ గుణాలుంటాయి అన్నావు కదా, అవి కూడా చెప్పవా?
గీత, మొదటి పత్రం మాచీ పత్రం. తెలుగు నామం కూడా మాచీ పత్రమే. మరియు దాని ఔషధ గుణం ఏంటంటే చర్మ, నాడీ వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు. ఉదర సంబంధిత వ్యాధులకు కూడా ఉపయోగిస్తారు. రెండవ పత్రం బృహతి పత్రం. దీని తెలుగు నామం వాకుడాకు. దీని యొక్క ఔషధ గుణం ఆస్తమా, దగ్గు, మలబద్ధకం వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు. మరియు బాలింత సమయంలో కూడా ఉపయోగిస్తారు. మూడవ పత్రం బిల్వ పత్రం. దీని తెలుగు నామం మారేడు. దీని ఔషధ గుణం ఏంటంటే రక్త విరేచనాలను నివారించడానికి ఉపయోగిస్తారు. ఇది నీటిని కూడా శుద్ధి చేస్తుంది. నాలుగవ పత్రం దూర్వా పత్రం. దీని తెలుగులో గరిక అంటారు. ఇది చర్మ వ్యాధులు, రక్తస్రావం, రక్తహీనత వంటి వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు. గరికలో తెల్ల గరిక, నల్ల గరిక అని రెండు రకాలుంటాయి. గడ్డిజాతి మొక్కలు విఘ్నేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనవి. ఐదవ పత్రం దతురా పత్రం. దీని తెలుగులో ఉమ్మెత్త అంటారు. ఇది వంకాయ జాతికి చెందింది. ముళ్ళతో కాయలు, వంకాయ రంగు పూలు ఉంటాయి. ఇది కీళ్ళ నొప్పులు, ఉదర చర్మ వ్యాధులకు, జుట్టు పతనం అంటే జుట్టు రాలడం వంటి సమస్యలకు ఉపయోగపడుతుంది. మరియు విషకాటు సమయాల్లో కూడా ఉపయోగపడుతుంది.
నాన్నమ్మ, విషకాటు అంటే ఏమిటి?
పాము, తేలు వంటివి కాటు వేసినప్పుడు విషం శరీరంలో రక్తంతో పాటు ప్రవహిస్తుంది. అటువంటి సమయాల్లో ఉమ్మెత్త విరుగుడుగా ఉపయోగపడుతుంది. ఇకపోతే ఆరవ పత్రం బదరీ పత్రం. దీని తెలుగులో రేగు అంటారు. దీనిలో రేగు, జిట్రేగు, గంగరేగు అని మూడు రకాలు ఉంటాయి. దీని ఔషధ గుణం ఏంటంటే జీర్ణ రుగ్మతలను, గాయాలను, రక్త మలినాలను తొలగించడానికి ఉపయోగిస్తారు. ఏడవ పత్రం ఏమిటంటే అపమర్గ పత్రం. దీని తెలుగులో ఉత్తరేణి అంటారు. దీని ఆకులు గుండ్రంగా ఉంటాయి. గింజలు ముళ్ళు కలిగి ఉండి కాళ్లకు గుచ్చుకుంటాయి. దీన్ని కూడా జీర్ణ రుగ్మతల నివారణకు ఉపయోగిస్తారు. మరియు విషకాటు సమయంలో ధతురా పత్రం లాగే ఈ ఉత్తరేణి పత్రం కూడా ఉపయోగపడుతుంది.
నాన్నమ్మ, అయితే పాము తేలు వంటివి కుట్టినప్పుడు ఉత్తరేణి ధతురా రెండు పత్రాలను ఉపయోగించవచ్చునన్నమాట?
అవునమ్మా, ఆ రెండింటినీ ఉపయోగించవచ్చు. ఎనిమిదవ పత్రం పేరు తులసీ పత్రం. తెలుగులో దీన్ని తులసీ పత్రం అంటారు. హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తులసి పత్రాలను దేవతార్చనలో వాడతారు. తులసి పత్రాలను శ్వాసకోశ వ్యాధులు, చర్మ వ్యాధుల నివారణ కోసం వాడతారు. గాలి, నీరు మరియు పరిసరాలు శుభ్రపరచడానికి ఉపయోగిస్తారు. తొమ్మిదవ పత్రం పేరు చూటపత్రం. తెలుగులో దీన్ని మామిడాకు అంటారు. ఈ ఆకుకు శుభకార్యాలలో విశిష్ట స్థానం ఉంది. మామిడి తోరణం లేని తెలుగువారిల్లు పండుగ రోజుల్లో కనిపించదు. ఈ పత్రాన్ని కాళ్ల పగుళ్లకు, గొంతు వ్యాధులకు మరియు మధుమేహం అంటే చక్కెర వ్యాధి వంటి వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు. పదవ పత్రం పేరు కరవీర పత్రం. తెలుగులో దీన్ని గన్నేరు అంటారు. ఈ గన్నేరు మొక్కలకు తెలుపు, ఎరుపు, పసుపు రంగు పూలు ఉంటాయి. పూజలో ఈ పూలకు విశిష్ట స్థానం ఉంది. ఈ పత్రాన్ని లెప్రసి, గాయాలు మరియు జుట్టు రాయడం వంటి వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు. పదకొండవ పత్రం పేరు విష్ణుక్రాంత పత్రం. దీన్ని తెలుగులో కూడా విష్ణుక్రాంత అనే అంటారు. దీనికి నీలం రంగు పువ్వులుంటాయి. ఈ పత్రాన్ని నాడీ సంబంధిత వ్యాధులకు మరియు జ్ఞాపక శక్తి పెరుగుదల కోసం ఉపయోగిస్తారు. పన్నెండవ పత్రం పేరు దాదిమ్మే పత్రం. దీని తెలుగులో దానిమ్మ అంటారు. శక్తి స్వరూపిణి అంబకు దానిమ్మ ఫల నైవేద్యం అంటే ఎంతో ఇష్టం. ఈ పత్రాన్ని విరేచనాలు, వాతం, కఫం అంటే దగ్గు వంటి వ్యాధుల నివారణకు వాడతారు. పదమూడవ పత్రం పేరు దేవదారు పత్రం. దీన్ని తెలుగులో కూడా దేవదారు అనే అంటారు. దేవతలకు అత్యంత ఇష్టమైన పత్రం దేవదారు. ఇది చాలా ఎత్తుగా పెరుగుతుంది. ఈ దేవదారు మానుతో చెక్కిన విగ్రహాలకు సహజత్వం ఉంటుంది. ఈ పత్రాన్ని చర్మ వ్యాధులకు, గాయాలకు వాడతారు. పద్నాలుగవ పత్రం పేరు మరువక పత్రం. దీని తెలుగులో మరువం అంటారు. ఆకులు ఎండిన మంచి సువాసనను వెదజల్లడం ఈ పత్రం ప్రత్యేకత. ఈ పత్రాన్ని కీళ్ల నొప్పులు, చర్మ వ్యాధులు, గుండె వ్యాధులకు ఉపయోగిస్తారు. పదిహేనవ పత్రం పేరు సింధువర పత్రం. ఈ పత్రాన్ని వాడుక భాషలో వావిలి అంటారు. ఈ పత్రాన్ని వాతానికి సంబంధించిన సమస్యలకు మరియు విష వ్యతిరేక మందులకు ఉపయోగిస్తారు. పదహారవ పత్రం పేరు జాజీ పత్రం. ఈ పత్రాన్ని తెలుగులో జాజీ అంటారు. ఈ పత్రాన్ని చర్మ వ్యాధులకు, నోటికి సంబంధించిన సమస్యలకు మరియు అజీర్తికి ఉపయోగిస్తారు. పదిహేడవ పత్రం పేరు గందకీ పత్రం. దీని తెలుగులో దేవకంచనం అంటారు. ఈ మొక్క భూమిపైన తీగ మాదిరిగా పాకి కనుపులలో గడ్డి మాదిరిగా పెరుగుతుంది. ఈ పత్రాన్ని గుండె సంబంధిత, మూలశంక, చర్మ వ్యాధుల నివారణ కోసం ఉపయోగిస్తారు. పద్దెనిమిదవ పత్రం పేరు షమీ పత్రం. దీన్ని తెలుగు వాడుకలో జమ్మి ఆకు అంటారు. దసరా రోజున ఈ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఆకులను శ్వాసకోశ సమస్యల నివారణ కోసం ఉపయోగిస్తారు. పంతొమ్మిదవ పత్రం పేరు అశ్వత్థ పత్రం. తెలుగు వాడుకలో ఈ పత్రాన్ని రావి ఆకు అంటారు. రావి చెట్టుకు పూజలు చేయడం మన సాంప్రదాయం.
అందుకే నా నాన్నమ్మ గుడిలో రావి చెట్టుకు పూజలు చేసి దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు.
అవునమ్మా, రావి చెట్టు బెరడును అనేక మందుల తయారీలో ఉపయోగిస్తారు. ఇది రక్తస్రావాన్ని కూడా అరికడుతుంది. ఇరవయవ పత్రం పేరు అర్జున పత్రం. దీని వాడుకలో తెల్లమద్ది అంటారు. ఇవి మర్రి ఆకులను పోలి ఉంటాయి. అడవులలో పెరిగే పెద్ద వృక్షం ఇది. ఈ పత్రాన్ని కీళ్ల నొప్పులకు, వాతంకు, గుండె వ్యాధులకు, గాయాలకు మరియు సెప్టిక్ అయిన పరిస్థితులలో ఉపయోగిస్తారు. ఇరవై ఒకటవ పత్రం పేరు ఆర్కా పత్రం. దీన్ని తెలుగు వాడుక భాషలో జిల్లేడు అంటారు. తెల్ల జిల్లేడుతో తయారు చేసిన వినాయక ప్రతిమను పూజించడం వల్ల విశేష ఫలం లభిస్తుందంటారు. ఈ పత్రాన్ని చర్మ వ్యాధులకు, కుష్టు, కణతులకు, కీళ్ల నొప్పులకు, విషకాటుకు మరియు గాయాలకు ఉపయోగిస్తారు. ఈ పత్రం 64 రకాల ఔషధ గుణాలను కలిగి ఉంది అని అంటారు. దీనిని ఒక వైద్య మూలిక అని అంటారు. అంతేకాదు గీత, ఈ పత్రాలతో పూజించేటప్పుడు పలు మంత్రాలు కూడా ఉపయోగిస్తారు.
ఏంటి నాన్నమ్మ ఆ మంత్రాలు, అవి కూడా చెప్పు.
మాచి పత్రం ఉపయోగించేటప్పుడు షుముకాయ నమః, బృహతి పత్రం ఉపయోగించేటప్పుడు గణాధిపాయ నమః, బిల్వపత్రం ఉపయోగించేటప్పుడు గౌరీపుత్రాయ నమః, దూర్వాపత్రం ఉపయోగించేటప్పుడు గజననాయ నమః, దతురాపత్రం ఉపయోగించేటప్పుడు హరసున్వే నమః, బదరీపత్రం ఉపయోగించేటప్పుడు లంబోదరాయ నమః, అపమర్గపత్రం ఉపయోగించేటప్పుడు గుహగ్రజాయ నమః, తులసీపత్రం ఉపయోగించేటప్పుడు గజకర్ణాయ నమః, చూటపత్రం ఉపయోగించేటప్పుడు ఏగదంతాయ నమః, కరవీరపత్రం ఉపయోగించేటప్పుడు వికటాయ నమః, విష్ణుక్రాంత పత్రం ఉపయోగించేటప్పుడు భిన్నదంతాయ నమః, దాదిమ్మే పత్రం ఉపయోగించేటప్పుడు పతావే నమః, దేవదారు పత్రం ఉపయోగించేటప్పుడు సర్వేశ్వరాయ నమః, మరువాక పత్రం ఉపయోగించేటప్పుడు సురేశ్వరాయ నమః, సింధువర పత్రం ఉపయోగించేటప్పుడు హేరంబాయ నమః, జాజీపత్రం ఉపయోగించేటప్పుడు సూర్పకర్ణాయ నమః, షమీపత్రం ఉపయోగించేటప్పుడు ఇభవక్త్రాయ నమః, అశ్వత్థపత్రం ఉపయోగించేటప్పుడు వినాయకాయ నమః, అర్జునపత్రం ఉపయోగించేటప్పుడు సురసేవితాయ నమః, ఆర్కపత్రం ఉపయోగించేటప్పుడు కపిలాయ నమః. ఈ 21 పత్రాలతో వినాయక చవితి రోజున పూజించే వారికి సకల సంపదలు, ఐష్టైశ్వర్యాలు, కార్యసిద్ధి చేకూరుతుందని పండితులు అంటారు.
అవునా నాన్నమ్మ, ఇన్ని రకాల పత్రాలు మరియు మంత్రాలు ఉన్నాయా వినాయకుణ్ణి పూజించడానికి? మరి నాన్నమ్మ, ఈ పూజలు ఎవరింట్లో వాళ్లే చేసుకుంటారా?
గీత, ఒకప్పుడు ఈ పండుగ కుటుంబం వరకే పరిమితమై ఉండేది. శివాజీ కాలం నుండి ఇది సమాజ పండుగగా మారింది. దాంతో ఇంటితో పాటు వీధుల్లో, వాడల్లో పెద్ద పెద్ద పందిళ్లు వేసి పెద్ద పెద్ద విగ్రహాలు ప్రతిష్ఠించి సామూహికంగా సంబరంగా జరుపుకోవడం ఆరంభమైంది. ఇంట్లో అయితే బావుల్లో నిమజ్జనం చేసేవారు. వీధుల్లో విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి చెరువులు, సరస్సులు, నదులు వంటి త్రాగునీటి వనరుల్లో నిమజ్జనం చేసేవారు. కేవలం మట్టితోనే విగ్రహాన్ని చేయాలనే ఆచారాన్ని కూడా పాటించేవారు. కాని కాలక్రమంలో జనాభా పెరుగుదల, నివాస స్థలాల విస్తీరణ, వలసలు మొదలైన ఎన్నో విషయాలు కారణంగా మట్టి విగ్రహాలు కనుమరుగై ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను ఉపయోగిస్తున్నారు. ఇది ఎన్నో రసాయనాల కలయిక. దీనితో చేసిన విగ్రహం నీటిలో వేసినప్పుడు కరగడానికి ఎన్నో రోజులు పట్టడంతో పాటు దానిలోని రసాయనాలు కూడా నీటిలో కలిసిపోయి నీటిని కలుషితం చేస్తాయి. క్రమేణా భూగర్భ జల వనరు కూడా కలుషితమవుతుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ను జిప్సం, సల్ఫర్, ఫాస్ఫరస్, మెగ్నీషియంతో చేస్తారు. ఆకర్షణీయంగా ఉండడానికి రసాయనాల రంగులనే వాడతారు. ఇలాంటి విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేసినప్పుడు నీరు ఎంతో కలుషితమవుతుంది. ఎన్నో రాష్ట్ర ప్రభుత్వ కాలుష్య నియంత్రణ మండల అధికారులు గణేష్ నిమజ్జనం చేసిన తర్వాత నీటిని సేకరించి పరిశోధనలు జరిపిస్తే నీటిలో ఆమ్లాల శాతం పెరగడం, నీటిలో కరగవలసిన ఘన పదార్థాలు 100% పెరగడం, మట్టి కరిగినంత త్వరగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కరగదు. అది కరగడానికి కొన్ని నెలలు లేదా సంవత్సరాలు కూడా పట్టవచ్చు. దీనితో పాటు ఇతర ఖనిజాలు ఒక పొరలాగా నీటి అడుగు భాగాన చేరి నీటిలో ఉండే జీవరాశులకు హాని కలిగిస్తాయి. నిమజ్జనం జరుగుతున్నప్పుడు నీటి కదలిక అధికంగా ఉండడం వలన నీటిలో కరిగే ఆక్సిజన్ పగటిపూట పెరగడం, ఆర్గానిక్ వాయువులు వెలువరింత పెరిగే కొద్దీ రాత్రిపూట తగ్గడం, ఇనుము, జింకు, సీసం, క్రోమియం, పాదరసం వంటి ఖనిజాల శాతం పెరగడం, వీటి అవశేషాలు 200 నుండి 300% వరకు పెరుగుతున్నాయని అంచనా. పూలదండలు, ప్లాస్టిక్ వస్తువులు, బొంగుకర్రలు వంటివి నీటిపై తేలుతూ కాలుష్యం కలిగించడం, ఆహార పదార్థాలు కూడా విసిరివేయడం వలన విగ్రహంపై వేసిన రసాయన రంగుల వలన నీటిపై నూనె, కందెన పదార్థం తెట్టలా తేలుతూ ఉండి కాలుష్యాన్ని కలిగించడం, నీరు ప్రాణాధారం, అటువంటి నీరు కలుషితమవుతుండడం వలన ఎన్నో వ్యాధులు ప్రబలిపోతున్నాయి. అప్రమత్తమైన ప్రభుత్వం, సామాజిక స్పృహ కలిగిన స్వచ్ఛంద సేవా సంస్థలు కొన్ని ప్రతిపాదనలు చేశారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బదులుగా మట్టి విగ్రహాలనే వాడడం, ప్లాస్టిక్, థర్మాకోల్ వంటి భూమిలో కరగని పదార్థాలను నీటిలో పారవేయకుండా వేరుగా సేకరించడం, భూమిలో కరిగిపోయే పూలు, ఆకులు, పండ్లు మొదలైన వాటిని ఎరువుగా మార్చడం, రీసైక్లింగ్ ద్వారా పేపరు తయారు చేయడం, అదేవిధంగా మొక్కల నుండి రంగులను తయారు చేసి ఆ సహజ రంగులనే విగ్రహాలకు వేయడం ద్వారా కాలుష్యాన్ని అరికట్టవచ్చని పలు ప్రయోగాల ద్వారా నిరూపించబడింది. సహజ రంగుల వాడకం ప్రాచీన కాలం నుండి ఉంది. ప్రాచీన దేవాలయాలలో గోడలకు, విగ్రహాలకు ఈ రంగులే వాడారు. ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా, వన్నే వర్ణం తగ్గకుండా నూతనంగానే అనిపిస్తాయి. కాకపోతే వాటిని తయారు చేయడంలో ఉన్న అధిక శ్రమ, సమయం దృష్ట్యా ఆధునిక పోకడ, నానాటికి పెరిగిపోతున్న జనాభా అవసరాలను తీర్చడం కోసం ఇవి కన్మరుగైపోయాయి. యాంత్రీకరణ దృష్టితో కూడా పరిశోధనలు చేయడం వలన శ్రమ, సమయం ఆదా అయ్యే మార్గాలు కూడా సూచింపబడ్డాయి. ప్రామాణిక పద్ధతులలో రంగులను పొడి, ద్రవం, ముద్ద రూపంలో తయారు చేసుకుని నిల్వ చేసే విధానాలు శాస్త్రీయంగా రూపొందించబడ్డాయి.
సహజ రంగులంటే ఏమిటి నాన్నమ్మ?
సహజ రంగులంటే మొక్కల నుండి, అకశేరుకాల నుండి, ఖనిజాల నుండి, శిలీంధ్రాల నుండి తయారు చేసే రంగులనే సహజ రంగులంటాం. సహజ రంగులు ఎక్కువగా మొక్కల నుండి చేసినవే. మొక్కల వేర్లు, బెరడు, ఆకులు, పూలు గింజలు, పండ్ల తొక్కలు మొదలైన వివిధ భాగాల నుండి ఒక పద్ధతి ప్రకారం రంగును తీస్తారు. వీటిలో ఎలాంటి రసాయనాలుండవు. నీటిలో వేయగానే త్వరగా కరిగిపోతాయి. సహజమైనవే కావడం వలన నీటికి కాని, నీటి వనరుకు గాని ఎలాంటి నష్టం వాటిల్లదు.
ఏ మొక్కల నుండి ఈ రంగులు వస్తాయి నాన్నమ్మ?
సాధారణంగా పువ్వులలో ఎరుపు, ఆరెంజ్, పసుపు వర్ణాలనిచ్చే వర్ణద్రవ్యం ఉంటుంది. కనుక ఆయా రంగులు వాటి మేళవింపుతో వివిధ ఛాయలు తయారు చేసుకోవచ్చు. ఉదాహరణకు మోదుగ పువ్వు, కొండబూరుగ, బంతి పువ్వు, కాస్మోస్ పుష్పం, అనచంద్ర, శంకు పువ్వు, కుసుంబ పువ్వు, నూరు వరహాలు, పెద్ద తురాయి, దాలియా పువ్వు, బంగారు పువ్వు, చిలకముక్కు పువ్వుల నుండి వివిధ రకాల రంగులు తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా బెర్రెల నుండి ఎరుపు, పసుపు కలగలిపిన బ్రౌన్ రంగు తయారవుతుంది. ఉదాహరణకు కస్తూరి పువ్వు, తెల్లమద్ది, నల్లతుమ్మ, రావిచెట్టు, పనస, ఇవరు మామిడి, మామిడి, యుకలిప్టస్, ఆక్రోటు చెట్టు, సింధూర వృక్షం, జీడి మామిడి, సరుగుడు చెట్టు, వేప, రేలబెరడు, పచ్చ సుంకేశుల, ఎర్రచందనం చెట్ల బెర్రెల నుండి రంగులు తయారు చేసుకోవచ్చు. ఇంకా ఆకుల ద్వారా ఆకుపచ్చ, పసుపు, బ్రౌన్ రంగులు చేసుకోవచ్చు. ఉదాహరణకు వేపాకు, క్రోటాన్ చెట్లు, పులికంప, టేకు ఆకులు, రతన్ జ్యోత్, గలగరాకు, నీలిమందు ఆకులు, నల్లనేరేడు ఆకులు, లిల్లీ ఆకులు, గోరింటాకు ఆకులు, చేమగడ్డ ఆకులు నుండి రంగులు తయారు చేసుకోవచ్చు. అలాగే దానిమ్మ తొక్క నుండి పసుపు రంగు వస్తుంది. నీలి మొక్క ప్రతి భాగం నీలిరంగునిస్తుంది. అనాట గింజల నుండి ఆరెంజ్ రంగు తీయవచ్చు. బీట్రూట్ నుండి ముదురు గులాబీ రంగు వస్తుంది.
ఈ రంగులన్నింటినీ మనం ఎలా తయారు చేసుకోవాలి నాన్నమ్మ?
మొదటగా రంగులనిచ్చే మొక్క భాగాలను సేకరించాలి. తేమ పోయేంత వరకు నీడలో ఆరబెట్టుకోవాలి. చిన్న ముక్కలుగా, తుంపులుగా, పొడిగా, ముద్దలుగా చేసుకుని పొడి ప్రదేశంలో నిల్వ చేసుకోవాలి. రంగు ముద్దలు తయారు చేసుకోవాలనుకున్నప్పుడు దీనిని వేడి నీటిలో చిక్కగా, ముద్దగా అయ్యేంత వరకు మరిగించాలి. ఆ తర్వాత పూర్తిగా ఆరాక సీసలలో నిల్వ చేసుకోవాలి. అవసరమైనప్పుడు నీటితో కలుపుకొని వాడుకోవాలి. వన్నెల సహజ వర్ణాలతో ముస్తాబైన వినాయక విగ్రహాలు, సహజ రంగులద్దిన విగ్రహాలు అందంగా, ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ప్రకృతిలో లభించే మట్టితో, మొక్కల నుండి గ్రహించిన రంగులతో దేవుని విగ్రహం చేయడం భక్తి, పర్యావరణ కాలుష్యానికి విముక్తి.
సహజ రంగుల వలన లాభాలు ఏమిటి నాన్నమ్మ?
సహజ రంగులు వాడటం వలన అటు పర్యావరణానికి కానీ మానవ ఆరోగ్యానికి కానీ ఎలాంటి హాని కలగదు. విగ్రహానికి రంగు వేసేటప్పుడు కూడా శ్వాసకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కేవలం తాజా పువ్వులను, ఆకులను వాడాలి అని ఏమీ లేదు. వాడి వడలిపోయినవి కూడా రంగునిస్తాయి. మూల వనరు ఖర్చు తక్కువే. నీటిలో త్వరగా కరిగిపోతాయి కనుక భూగర్భ జల వనరుపై తెట్టలాగా పేరుకోదు. రంగులను తయారు చేసేటప్పుడు కూడా ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవు. అవశేషాలను ఎరువుగా కూడా వినియోగించవచ్చు.
సరే నాన్నమ్మ, నేను కూడా మా స్నేహితులతో కలిసి మట్టితో వినాయకుని విగ్రహాన్ని చేసి సహజ రంగులతో అలంకరించి ప్రతిష్ఠించి పూజిస్తాం. ఇక మనం వెళ్ళి 21 రకాల పత్రాలను తీసుకుని వద్దామా నాన్నమ్మ?
సరేనమ్మా, వెళ్దాం పద.
ఆరోగ్య రుచులకు స్వాగతం. ఈ వారం మన ఆరోగ్య రుచులలో వినాయక చవితి సందర్భంగా చేసుకునే వంటకాల గురించి తెలుసుకుందాం. ముందుగా కుడుములు తయారీ విధానం తెలుసుకుందామా? కుడుములు తయారీకి కావలసిన పదార్థాలు. శ్రోతలు పెన్ను పుస్తకంతో సిద్ధంగా ఉంటే కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో ఒకసారి వినేద్దాం. కుడుములు తయారీకి కావలసిన పదార్థాలు: బియ్యం పిండి 250 గ్రాములు, బెల్లం 250 గ్రాములు, యాలకుల పొడి చిటికెడు, జీడిపప్పు గుప్పెడు, నీరు సరిపడినంత. అందరూ రాసుకుంటున్నారు కదా, మీ అందరి కోసం కావలసిన పదార్థాలు మరోసారి. శ్రోతలు సరిచూసుకోండి. బియ్యం పిండి 250 గ్రాములు, బెల్లం 250 గ్రాములు, యాలకుల పొడి చిటికెడు, జీడిపప్పు గుప్పెడు, నీరు సరిపడినంత. ఇక మనం తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ముందుగా బియ్యంను పిండి పట్టాలి. తర్వాత చపాతీ పిండిలా కలుపుకోవాలి. బెల్లాన్ని మెత్తగా కాకుండా దంచుకోవాలి. ఇప్పుడు పిండిని ఉండలుగా చేసి మధ్యలో చిన్న రంధ్రాన్ని చేసి బెల్లాన్ని అందులో కూరుకొని మళ్ళీ ఉండను మామూలుగా ఒత్తాలి. ఇలా పిండి అంతా ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కొన్ని నీళ్లు పోసి దాంట్లో సరిపోయే ఓ జల్లెడుకు నూనె రాసి పెట్టాలి. ఆ జల్లెడలో ఈ ఉండలను పేర్చి గట్టిగా మూత పెట్టాలి. పావుగంట సేపు ఉడకనివ్వాలి. ఆ నీటి ఆవిరి మీదే కుడుములు ఉడుకుతాయి. విన్నారు కదా కుడుములు తయారీ విధానం? మీ అందరి కోసం తయారీ విధానం మరోసారి. ముందుగా బియ్యంను పిండి పట్టాలి. తర్వాత చపాతీ పిండిలా కలుపుకోవాలి. బెల్లాన్ని మెత్తగా కాకుండా దంచుకోవాలి. ఇప్పుడు పిండిని ఉండలుగా చేసి మధ్యలో చిన్న రంధ్రాన్ని చేసి బెల్లాన్ని అందులో కూరుకొని మళ్ళీ ఉండను మామూలుగా ఒత్తాలి. ఇలా పిండి అంతా ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కొన్ని నీళ్లు పోసి దాంట్లో సరిపోయే ఓ జల్లెడుకు నూనె రాసి పెట్టాలి. ఆ జల్లెడలో ఈ ఉండలను పేర్చి గట్టిగా మూత పెట్టాలి. పావుగంట సేపు ఉడకనివ్వాలి. ఆ నీటి ఆవిరి మీదే కుడుములు ఉడుకుతాయి. కుడుముల్లోని పోషక విలువలు, ఆరోగ్య లాభాలు. ముందుగా పోషక విలువలు. చక్కెర అధిక మోతాదులో అందుతుంది. పొటాషియం, క్యాలరీలు ఎక్కువగా లభిస్తాయి. ఇనుము అధిక మోతాదులో లభిస్తుంది. కాల్షియం తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఆరోగ్య లాభాలు. మలబద్ధకాన్ని నివారిస్తుంది. స్త్రీలలో ఋతుస్రావ సమస్యలను అరికడుతుంది. అధిక రక్తపోటు సమస్యను అదుపులో ఉంచుతుంది. విన్నారు కదా కుడుముల్లోని పోషక విలువలు, ఆరోగ్య లాభాలు. మరింకెందుకు ఆలస్యం? చవితి వినాయకుడిని కుడుముల నైవేద్యంతో ఆనందంగా జరుపుకోండి.
ఇప్పుడు మనం పాయసం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. పాయసం తయారీకి కావలసిన పదార్థాలు: బియ్యం 1/2 కేజీ, బెల్లం 1/2 కేజీ, పాలు 1 లీటర్, యాలకులు 6 నుంచి 7, కొబ్బరి ముక్కలు 6 నుంచి 7, జీడిపప్పు 5 నుంచి 6, బాదం పప్పు 4, కిస్మిస్ 5 నుంచి 6. అందరూ రాసుకుంటున్నారు కదా? మీ అందరి కోసం కావలసిన పదార్థాలు మరోసారి: బియ్యం 1/2 కేజీ, బెల్లం 1/2 కేజీ, పాలు 1 లీటర్, యాలకులు 6 నుంచి 7, కొబ్బరి ముక్కలు 6 నుంచి 7, జీడిపప్పు 5 నుంచి 6, బాదం పప్పు 4, కిస్మిస్ 5 నుంచి 6. ఇక ఆలస్యం ఎందుకు? మనం తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నెలో లీటర్ పాలలో కొన్ని నీళ్లు పోసి వేడి చేయాలి. పాలు మరిగాక కడిగిన బియ్యాన్ని పాలలో వేసి ఉడికించాలి. తరువాత ఒక కడాయి తీసుకుని నెయ్యి వేసి అందులో కొబ్బరి ముక్కలను వేయించుకోవాలి. కాసేపు అయ్యాక అందులో జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేసి వేయించుకోవాలి. అన్నం ఉడికిందో లేదో చూసుకుని ఉడికిన తర్వాత బెల్లం, యాలకుల పొడి వేసి మొత్తం మిశ్రమాన్ని కలపాలి. ఒక 2-3 నిమిషాలు అలా ఉంచి ఆ మిశ్రమం దగ్గరకు వచ్చిన తర్వాత వేయించుకున్న జీడిపప్పు, బాదం పప్పు, కొబ్బరి ముక్కలు, కిస్మిస్ వేసి కలుపుకొని పొయ్యి మీద నుంచి దించుకోవాలి. అంతేనండి, రుచికరమైన పాయసం తయారైపోయింది. ఈ ఏడాది చవితి వినాయకుణ్ణి పాయసంతో ఆహ్వానిద్దాం. శ్రోతలు, మీ అందరి కోసం తయారీ విధానం మరొకసారి. ముందుగా ఒక గిన్నెలో లీటర్ పాలలో కొన్ని నీళ్లు పోసి వేడి చేయాలి. పాలు మరిగాక కడిగిన బియ్యాన్ని పాలలో వేసి ఉడికించాలి. తరువాత ఒక కడాయి తీసుకుని నెయ్యి వేసి అందులో కొబ్బరి ముక్కలను వేయించుకోవాలి. కాసేపు అయ్యాక అందులో జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేసి వేయించుకోవాలి. అన్నం ఉడికిందో లేదో చూసుకుని ఉడికిన తర్వాత బెల్లం, యాలకుల పొడి వేసి మొత్తం మిశ్రమాన్ని కలపాలి. ఒక 2-3 నిమిషాలు అలా ఉంచి ఆ మిశ్రమం దగ్గరకు వచ్చిన తర్వాత వేయించుకున్న జీడిపప్పు, బాదం పప్పు, కొబ్బరి ముక్కలు, కిస్మిస్ వేసి కలుపుకొని పొయ్యి మీద నుంచి దించుకోవాలి. అంతేనండి, రుచికరమైన పాయసం తయారైపోయింది. ఇప్పుడు మనం పాయసంలో ఉండే పోషక విలువలు, ఆరోగ్య లాభాల గురించి తెలుసుకుందాం. ముందుగా పోషక విలువలు. కార్బోహైడ్రేట్స్ అధిక మోతాదులో లభిస్తాయి. ఐరన్లు, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు లభిస్తాయి. ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా లభిస్తాయి. పీచు పదార్థాలు అత్యధికంగా ఉంటాయి. ఆరోగ్య లాభాలు: రక్తహీనతను తగ్గిస్తుంది, శరీర బరువును అదుపులో ఉంచుతుంది, ఎముకలకు బలాన్నిస్తుంది. చిన్నపిల్లలకు ఇది మంచి ఆహారం. విన్నారు కదా పాయసంలోని పోషక విలువలు, ఆరోగ్య లాభాలు? మరెందుకు ఆలస్యం? చకచక చేసేసుకోండి.
ఇప్పుడు పులిహోర తయారీ విధానం తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో ఒకసారి వినేద్దాం. పులిహోర తయారీకి కావలసిన పదార్థాలు: బియ్యం 1/2 కిలో, శనగపప్పు 2 టీ స్పూన్లు, వేరుశనగపప్పు 50 గ్రాములు, పసుపు 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిర్చి 4, పచ్చిమిర్చి 6, నిమ్మకాయలు 2 పెద్దవి, ఉప్పు తగినంత, నూనె 4 టీ స్పూన్లు. అందరూ రాసుకుంటున్నారు కదా, మీ అందరి కోసం కావాల్సిన పదార్థాలు మరోసారి శ్రోతలు సరిచూసుకోండి. బియ్యం 1/2 కిలో, శనగపప్పు 2 టీ స్పూన్లు, వేరుశనగపప్పు 50 గ్రాములు, పసుపు 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిర్చి 4, పచ్చిమిర్చి 6, నిమ్మకాయలు 2 పెద్దవి, ఉప్పు తగినంత, నూనె 4 టీ స్పూన్లు. తయారు చేసే విధానం: ముందుగా అన్నంను కొంచెం పలుగ్గా వండి వార్చి ఒక పళ్ళెంలో పక్కన పెట్టుకోవాలి. తర్వాత పళ్ళెంలో ఉన్న అన్నానికి కొంచెం నూనె, పసుపు, ఉప్పులు వేసి అన్నం మొత్తం కలిసేటట్టు కలయబెట్టాలి. తర్వాత మూకెట తీసుకొని దానిలో నూనె వేసి శనగపప్పు, వేరుశనగుళ్ళు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి కలిపి వేయించాలి. ఇలా వేయించిన తాలింపును ముందుగా కలిసి పెట్టుకున్న అన్నంలో వేసి కలిసేటట్లు అటూ ఇటూ తిప్పాలి. అంతా బాగా కలిసాక నిమ్మకాయ రసం పిండుకుంటే పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. విన్నారు కదా, పులిహోర తయారీ విధానం మీ అందరి కోసం మరోసారి. ముందుగా అన్నంను కొంచెం పలుగ్గా వండి వార్చి ఒక పళ్ళెంలో పక్కన పెట్టుకోవాలి. తర్వాత పళ్ళెంలో ఉన్న అన్నానికి కొంచెం నూనె, పసుపు, ఉప్పులు వేసి అన్నం మొత్తం కలిసేటట్టు కలయబెట్టాలి. తర్వాత మూకెట తీసుకొని దానిలో నూనె వేసి శనగపప్పు, వేరుశనగుళ్ళు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఎండుమిర్చి కలిపి వేయించాలి. ఇలా వేయించిన తాలింపును ముందుగా కలిసి పెట్టుకున్న అన్నంలో వేసి కలిసేటట్లు అటూ ఇటూ తిప్పాలి. అంతా బాగా కలిసాక నిమ్మకాయ రసం పిండుకుంటే పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. పులిహోర పోషక విలువలు, ఆరోగ్య లాభాలు: కరివేపాకు జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది, కంటి చూపుకు చాలా మంచిది. జీలకర్ర కొవ్వును తగ్గిస్తుంది. నిమ్మకాయ విటమిన్ సి లభిస్తుంది, రోగనిరోధక శక్తిని కాపాడుతుంది. పెక్టిన్ ఫైబర్ లభిస్తుంది. బియ్యం త్వరగా శక్తిని ఇస్తుంది, రక్తంలో గ్లూకోజ్ స్థాయిని స్థిరపరుస్తుంది. విటమిన్ బి లభిస్తుంది. శనగపప్పు ఐరన్, సోడియం, మాంగనీస్ లభిస్తుంది. వేరుశనగపప్పు చర్మాన్ని కాపాడుతుంది, గుండె సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతుంది. విన్నారు కదా పులిహోరలోని పోషక విలువలు, ఆరోగ్య లాభాలు. మరింకెందుకు ఆలస్యం, చవితి వినాయకుణ్ణి పులిహోర నైవేద్యంతో ప్రసన్నం చేసుకోండి.
విజ్ఞానగనికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితా కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటాం? ఏ ఆగస్టు 19, బి ఆగస్టు 18. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ ఆగస్టు 19. రెండవ ప్రశ్న: ఈ సంవత్సరం జరుపుకునే ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం ఎన్నవది? ఏ 178, బి 179. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ 178. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు డి పూజ, సిద్దిపేట, శ్రీమతి అనురాధ వర్మ, మోహన్ వర్మ, హైదరాబాద్. మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎవరూ లేరు. రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎవరూ లేరు. వీరందరికీ మా చేను కబుర్లు తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలు ఏంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న: డెంగ్యూ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది? ఏ సంక్రమణ వ్యాధి, బి అంటూ వ్యాధి కాదు. ప్రశ్న మరొకసారి: డెంగ్యూ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది? ఏ సంక్రమణ వ్యాధి, బి అంటూ వ్యాధి కాదు. మీకోసం రెండవ ప్రశ్న: డెంగ్యూ జ్వరం ఈ దోమ వలన వస్తుంది. ఏ ఎడిస్ దోమ, బి క్యూలెక్స్ దోమ. మీకోసం ప్రశ్న మరొకసారి: డెంగ్యూ జ్వరం ఈ దోమ వలన వస్తుంది. ఏ ఎడిస్ దోమ, బి క్యూలెక్స్ దోమ. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, మీ ఊరు టైప్ చేసి 95507046672 నంబర్ మరోసారి 95507046672 నంబర్కి SMS చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని మేము ఆశిస్తున్నాం. ఇక సెలవు.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చెంత?
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.